ప్రసంగి రెండవ అధ్యాయము. అప్పుడు నిన్ను సంతోషం చేత పరీక్షిస్తాను, నువ్వు మేలును రుచి చూడు అని నేను నా హృదయంతో చెప్పుకున్నాను. అయితే అది కూడా వ్యర్థ ప్రయత్నమే అయ్యింది. నవ్వుతో నువ్వు వెర్రిదానివి అని, సంతోషంతో నీ వలన లాభం లేదు అని అన్నాను. నా మనస్సు ఇంకా జ్ఞానాన్ని కోరుకుంటుండగా ఆకాశం కింద మానవులు తమ జీవితంలో ఏమి చేస్తే మేలు పొందుతారో చూద్దామని ద్రాక్షారసంతో నా శరీరాన్ని సంతోషపరుచుకుంటాను. బుద్ధిహీనత వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచించాను. నేను గొప్ప గొప్ప పనులు చేశాను, నా కోసం ఇల్లు కట్టించుకున్నాను, ద్రాక్షతోటలు నాటించుకున్నాను, తోటలు ఉద్యానవనాలను వేయించి వాటిలో పలు రకాల పండ్ల చెట్టును నాటించాను. ఆ చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను, ఆడ మగపని వారిని నియమించుకున్నాను. దాసులుగానే నా ఇంట్లో పుట్టినవారు నాకు ఉన్నారు. యెరూషలేములో నాకు ముందు ఉన్న వారందరికంటే ఎక్కువగా పశువులు, గొర్రెమేకల మందలు నేను సంపాదించుకున్నాను. నా కోసం వెండి బంగారాలను వివిధ దేశాల రాజులకు, సంస్థానాల అధిపతులకు ఉండేటంత సంపదను సమకూర్చుకున్నాను. గాయకులను, గాయకురాళ్ళని, మనుషులు కోరేటన్నిటినీ సంపాదించుకుని అనేకమంది స్త్రీలను ఉంచుకున్నాను. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే గొప్పవాణ్ణి, ఆస్తిపరుణ్ణి అయ్యాను. నా జ్ఞానం నన్ను నడిపిస్తూనే ఉంది. నా కళ్ళు చూడాలని ఆశపడిన వాటిని చూడకుండా నేను అడ్డు చెప్పలేదు. నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషించింది. అందుకే సంతోషాలను అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కోసం నేను పడిన బాధ గమనించి చూస్తే అవన్నీ నిష్ప్రయోజనంగా, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా కనిపించింది. సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది. తరువాత రాబోయే రాజు ఇప్పటిదాకా జరిగిన దానికంటే ఎక్కువ ఏం చేయగలడు అనుకుని నేను జ్ఞానాన్ని, వెర్రితనాన్ని, బుద్ధిహీనతను గురించి ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను. జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి, బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను. కాబట్టి బుద్ధిహీనుడికి జరిగేదే నాకు జరుగుతుంది, మరి నేను ఇంత జ్ఞానం ఎందుకు సంపాదించాను అని నా హృదయంలో అనుకున్నాను. కాబట్టి ఇది నిష్ప్రయోజనమే. బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మరిచిపోతారు. బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు. ఇదంతా చూస్తే సూర్యుడి కింద జరిగేదంతా నన్ను కుంగదీసింది. అంతా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి బాధపడినట్టుగా కనిపించింది. నాకు జీవితం మీద అసహ్యం వేసింది. సూర్యుని కింద నేను ఎంతో బాధపడి సాధించిన వాటన్నిటినీ నా తరువాత వచ్చేవాడికి విడిచిపెట్టాలని గ్రహించి నేను వాటిని అసహ్యించుకున్నాను. వాడు తెలివైనవాడో బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇది నిష్ప్రయోజనమే. కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను. ఒకడు జ్ఞానముతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దానికోసం పనిచేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనముగా, గొప్ప విషాదంగా ఉంది. సూర్యుని కింద మానవుడు పడే కష్టానికి చేసే పనులకు అతడికేం దొరుకుతున్నది? అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, ఒత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రిపూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే. అన్నపానాలు పుచ్చుకోవడం కంటే తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్ఠమైంది లేదు, అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను. ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం? ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింపజేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగు చేసే పనిని ఆయన పాపాత్మనికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం. ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది,